Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం అక్టోబర్ 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం తరాలు అంతరాలు కార్యక్రమంలో గత 2 వారాలుగా ఆశ్వేజమాసం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అలాగే ఆశ్వేజమాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వాటి వెనుక గల పురాణ గాథలు, అలాగే మహానుభావుల జీవిత చరిత్రలు వాళ్ళ జయంతి సందర్భంగా తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఆశ్వేజ పౌర్ణమి నాడు శ్రీ వాల్మీకి మహర్షి జన్మించారని చెప్పుకుంటూ ఆ సందర్భంగా వాల్మీకి మహర్షి యొక్క జీవిత గాథను గత వారం కొంత భాగం చెప్పుకున్నాము. సమయం మించిపోయిన కారణంగా ఆ వారం అక్కడితో ఆపి ఈ వారం దాని కొనసాగింపు చెప్తానని మీకు చెప్పాను కదా, శ్రోతలకి గుర్తుండే ఉంటుంది. మరి ఆ భాగానికి కొనసాగింపుగా ఈ వారం కూడా వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి యొక్క జీవిత విశేషాలని తెలుసుకొని తర్వాత మిగతా పండుగలు, పర్వదినాలు ఆశ్వేజమాసంలో ఏమేమి ఉన్నాయో, వాటి వెనుక జరుపుకోవడానికి ఉన్న పురాణ గాథలు ఏంటంటి అనేవి తెలుసుకుందామా. వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి, కఠోర ధ్యానానికి, నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపో ఫలితమే వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతంగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశంలోని శ్లోక భాగంలో ఇలా ప్రస్తుతించాడు. వాల్మీకాగ్రత్ ప్రభవతి ధను ఖండమా ఖండాలస్య, అంటే సుదూరంలో కనిపిస్తున్న ఆ పుట్టను చూడండి, అందులో నుండి ఇంద్రధనస్సు ప్రభవించింది. దీనికి భాష్యం చెప్తూ ఇలపావులూరి పాండురంగారావు గారు అంటున్నారు, ఇంద్రధనస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మతకు, ప్రబంధ ఔచిత్యానికి ప్రతీక. వాల్మీకి రామాయణంలోని 7 కాండలు ఇంద్రధనస్సులోని 7 వర్ణాలను గుర్తుకు తెస్తాయి. కిరాతులు క్షత్రియులే, వీరిలో రానురాను ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనుస్మృతిలో మనువు. కిరాతుడు ఋషిగా పరివర్తన చెందాడని చెప్పడం నిజం కావచ్చు, అంతేగాని ఆయన గురించి మరొక్క మాట కూడా దురాలోచన అవుతుంది. తపస్సు ఆయన ప్రధాన సద్గుణం. నిరంతర అధ్యయనము, సత్ప్రవర్తనల ఫలితమే మహర్షిగా ఆయనను ఆవిర్భవింపజేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు 4-5 ఉన్నారని కొందరు విజ్ఞుల అభిప్రాయం. అలాగే వ్యాసుడు అనే పేరు కలిగిన వారు కూడా 10 మంది ఉన్నారని అంటారు. ఇక వాల్మీకి అనే పేరు కలిగిన వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చు. వీరు మహర్షి ఆదికవి అయిన వాల్మీకి ఉద్బోధనలకు ప్రేరేపితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్యంలోనికి వచ్చి ఉంటారు. రచయితలెవరో వారిని వాల్మీకి మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండొచ్చు. ఈ విషయం నిజమే అని నమ్మటానికి పంజాబ్ మరియు హర్యానా విశ్వవిద్యాలయం వారు ఆచార్య డాక్టర్ సహదేవ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల పాటు నిర్వహించిన పరిశోధనలు సహకరిస్తున్నాయి. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఆ విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు చేశారు. డాక్టర్ సహదేవ చైర్పర్సన్గా వాల్మీకి చైర్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ పరిశోధనలు అధ్యాపకులచే నిర్వహించబడ్డాయి. క్రీస్తుపూర్వం నుండి అందుబాటులో ఉన్న వేదాలు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు క్షుణ్ణంగా పరిశీలించగా మహర్షి వాల్మీకిని ఎక్కడా ఎప్పుడూ దొంగగా, దారిదోపిడీదారుడిగా రాయబడి లేదు. ఈ పరిశోధనల ఫలితాల ఆధారంగా జడ్జిమెంటును జస్టిస్ భల్లా ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ ప్రకారం వాల్మీకి మహర్షిని ఎవరూ దొంగ అని కానీ, దారిదోపిడీదారుడు అని కానీ అనకూడదు. ఆ విధంగా మాట్లాడకూడదు. నాటికలు కానీ టీవీ సీరియల్స్ కానీ సినిమాలు కానీ తీయకూడదు, ప్రదర్శించకూడదు. వాల్మీకి మహర్షిని దొంగ, దోపిడీదారుడు అని బోయలను కానీ వాల్మీకులను కానీ కించపరిచే విధంగా మాట్లాడితే నేరం. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. మహర్షి వాల్మీకి గురించి ఆధ్యాత్మిక రామాయణం, స్కాంద పురాణం తదితర పురాణాల్లో వ్రాయబడినట్లుగా చెబుతున్న వాటికి వాస్తవాలకు పొంతన లేదని, అవి మూల పురాణంలో లేవని, ఆ తరువాత చేర్చబడిన అవిశ్వాస కథలని ఇతిహాసికులు మరియు చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వాల్మీకి మహర్షిని ఆదికవి, వృక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్యావిశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలను మన లోకానికి పరిచయం చేశారు. ఈ బీజాక్షరాలు సరస్వతి లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేసే మంత్రాలు. వాల్మీకి మహర్షి జీవించిన కాలంపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీస్తు పూర్వము 1000వ సంవత్సర ప్రారంభంలో రచించబడి ఉంటుందని, వాల్మీకిపై విశేష పరిశోధనలు గావించిన జిఎస్ ఆల్టేకర్ నిర్ధారించారు. వీరు 1895 నుండి 1987 మధ్యలో జీవించారు. క్రీస్తుపూర్వం 100 సంవత్సరాలకు చెందిన బుద్ధ చరిత్ర రచయిత అశ్వఘోషుడు వాల్మీకి ఆదికావ్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఇలా రాశాడు. బుద్ధునికి పూర్వం అంటే క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల నాటి వాడు వాల్మీకి అని డాక్టర్ హెచ్ జాకోబీ అభిప్రాయం. మరో కథ ప్రకారం వాల్మీకిని భార్గవుడు అని అంటారు. భార్గవుడు అనగా భృగు వంశజుడు అని అర్థం. ఉత్తర భారతదేశంలో వాల్మీకిని అగ్నిశర్మ అని, అతని తండ్రి పేరు ప్రచేతన ఋషి అని, అలాగే అతనికి సుమలి అనే మరొక పేరు కూడా ఉందని చెప్తారు. ప్రచేతసుడు భృగువంశంలో జన్మించాడు. వాల్మీకి చిన్నతనంలో తన తండ్రి ప్రచేతసుడి దగ్గర నుండి అడవిలో తప్పిపోయి బోయవానికి దొరికాడు అని చెప్తారు. దీనికి సాక్ష్యంగా వాల్మీకిని భార్గవుడుగా పిలుస్తారు. భృగు మహర్షి వంశస్థులైనటువంటి ప్రచేతసుడు మరియు వాల్మీకి వారి యొక్క గోత్రం భృగు మహర్షి గోత్రం. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం గావించిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారు. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ తనే స్వయంగా రామాయణాన్ని రాయటానికి వాల్మీకి మహర్షిగా అవతరించారని నమ్మేవారున్నారు. విప్రో వాల్మీకిస్సు మహాశయ అని బ్రహ్మ సరస్వతీదేవితో చెప్పాడని, అందువలన వాల్మీకి మహర్షి విప్రుడు అని పురాణ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. స్వగుణ ధర్మంతో బోయవాడిగా పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా గుర్తించబడ్డారని ఆయన గుణకీర్తిని కొనియాడారు. ఆదికవి వాల్మీకి ఆ రోజుల్లోనే అక్షరలక్ష అనే ఈనాటి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి విజ్ఞాన సర్వస్వం, సర్వశాస్త్ర సంగ్రహాన్ని వెలువరించారు. ఈ పుస్తకంలో భూగర్భ శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, రేఖాగణితము, బీజగణితము, త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, గాలి, ఉష్ణము, విద్యుత్, జలయంత్ర శాస్త్రాలు, ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగ వాసిష్టము అనే యోగ ధ్యానాల గురించి కూడా సంపూర్ణ విషయాలు గల మరో పుస్తకము వాల్మీకి మహర్షి రచించారు. ఈ పుస్తకం రామాయణంలోని అంతర్భాగమే. రాముడు 10-12 సంవత్సరాల వయసులో మానసిక అశాంతికి లోనై మానసిక దౌర్బల్యానికి గురి అయినప్పుడు వశిష్ఠుడి ద్వారా యోగ ధ్యానములను శ్రీరాముడికి బోధించారు. రాసిందైతే వాల్మీకి మహర్షి, పలికింది బోధించింది వశిష్ఠుడు, అందువలన యోగ వాసిష్టము అనే పేరు వచ్చింది. ఇక్కడ రాముడు మానసిక దౌర్బల్యం అంటే వేరేలాగా అనుకోవద్దు చంచల్యం అని, రాముడికి ఉండే జిజ్ఞాస అదేంటంటే, ఆ జిజ్ఞాస ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తుందో మనిషి అస్థిమితుడిగా మారిపోతాడు. ఏదో తెలుసుకోవాలి కానీ తెలిపేవారు ఉండరు. ఏదో ప్రయత్నించాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియదు. ఇంకా ఏదో ఉంది మనకు తెలియంది, అది ఏమిటి? ఇలా ఇటువంటి మన ప్రశ్నలు మన మెదడులో తిరుగుతూ తిరుగుతూ మనసు పొరల్లోని తిరుగుతూ ఉండడం వల్ల మనిషిని అస్థిమితుడిగా మారుస్తాయి. ఇదే అక్కడ ఇదిగా చెప్పిన విషయం తప్పితే రాముడు మానసిక దౌర్బల్యానికి లోనవడం ఏంటి అని అనుకోవద్దు. ఇది వివరం చెప్పకపోతే కొంతమంది వేరే రకంగా అనుకునే తప్పు ఉంది కనుక చెప్తున్నాను. ఇక ఆదిత్య హృదయము అనేది సూర్యకాంతిని రాసిన వారు వాల్మీకి మహర్షే. కౌసల్య సుప్రజారామ అనేది సుప్రభాతాన్ని రాసిన వారు కూడా వాల్మీకే. మహర్షి వాల్మీకి వాల్మీకి మతము అనే దానిని నెలకొల్పారు. ఈ మతం యొక్క లక్షణాలు ఏంటి అనే వివరాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాము. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిచ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే పూజలేవో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మగేచ పాప వినాశ కైలాసవాసాయిచ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే మేల పేద బాధ తీర్చరావయా స్వామీ వాద మేల పేద బాధ తీర్చరావయా స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయిచ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ఏక చిత్తం నమ్మిన వారికి శోకము తీర్చువరు రుద్రయ్యా, ఏక చిత్తం నమ్మిన వారికి శోకము తీర్చువరు రుద్రయ్యా, ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా, ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగరావయ్యా, నీటుగా నమ్మిది గనవయ్యా వేట చూపు మారుత్రయ్యా, నీటుగా నమ్మిది గనవయ్యా వేట చూపు మారుత్రయ్యా, వేట చూపు మారుత్రయ్యా, వేట చూపు మారుత్రయ్యా, వేట చూపు మారుత్రయ్యా, వేట చూపు మారుత్రయ్యా.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం విరామానికి ముందర వాల్మీకి జీవిత చరిత్రలో భాగంగా వాల్మీకి స్థాపించిన మతం అనే దాని గురించి, దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ వాల్మీకి మతం ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనే విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుందామా. మహర్షి వాల్మీకి వాల్మీకి మతము అనే దాన్ని నెలకొల్పారు. 9 లక్షణాలతో జీవితాన్ని సంస్కరించుకోవాలని, ఈ 9 లక్షణాలు కలిగిన వారిని, పాటిస్తున్న వారిని వాల్మీకి మతస్థులుగా గుర్తించాలని చెప్తారు. ఆటవిక జీవితంలో వ్యవసాయం తెలియదు. అడవుల్లో దొరికిన ఆకులు, అలములు, దుంపలు, కాయలు, పళ్ళు తింటూ, అలాగే సాధుజీవులు అంటే కుందేలు, కోడి, పంది, గొర్రె, మేక వంటి వాటిని పట్టి, అవి పట్టుపడకపోతే వాటితో పోరాడి సొంతం చేసుకోవటమే అలవాటు. తమ వద్ద లేని వాటి గురించి, అలాగే ఇతరుల వద్ద ఉన్న వాటిని గురించి పోరాడి వాటిని లాక్కోవటం, చంపి అయినా సరే తమ సొంతం చేసుకోవటం ఆటవికతనం అనిపించుకుంటుంది. ఈ పోరాటం జరిపే ధైర్య సాహసాలు గలవారినే క్షత్రియులు అని అంటారని భీష్ముడు మహాభారతంలో క్షత్రియత్వం గురించి వివరణ ఇచ్చారు. ఈ ఆటవికతనాన్ని పారద్రోలి సంస్కరించడానికే వాల్మీకి 9 లక్షణాలతో జీవనాన్ని సాగించాలని బోధించారు. ఆటవికుల్లో సంస్కారాన్ని కలుగజేయటానికే వాల్మీకి మతం ప్రారంభించబడింది. క్రీస్తుపూర్వం 600 ఆటవికులు సంస్కరించబడడం మొదలైంది అని చెప్పటానికి వాల్మీకి రాసిన మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ. ఆటవిక భాష సంస్కృతంగా రూపొందింది, అది కూడా వాల్మీకి వల్లే జరిగింది. మా నిషాద అనే పదంతో మొదలైన శ్లోకంలోని మొదటి వ్యక్తి నిషాదుడే, అతను బోయవాడే. అజ్ఞానంతో బోయవాడు చేసిన ఆడపక్షిని చంపటం అనే ప్రక్రియ వాల్మీకి మహర్షిలో బోయలను, ఆటవికులను సంస్కరించాలనే ఆలోచనను కలిగింపచేసి ఒక ఆదర్శ మానవుణ్ణి నాయకుడిగా చూపించాలని రామాయణాన్ని రాసేలా చేశాయి. వాల్మీకి రామాయణంలో 23,000 శ్లోకాలు 7 కాండాలుగా అంటే ఉత్తరకాండతో సహా విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 480,000 పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా 1/2 భాగం. రామాయణం దాదాపుగా క్రీస్తుపూర్వం 500లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలను అనుసరించి కనీసం 100,000 సంవత్సరాల ప్రాచీనమైంది అయి ఉండొచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాలలాగే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, కలిపివేతలకు, తీసివేతలకు గురైంది. వాల్మీకి తన రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనని పేర్కొన్నారు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత కుశలవులను కన్నట్టు, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా భరద్వాజుడు అనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమిస్తుండగా చూస్తాడు. అది చూసి పరవశానికి లోనవుతాడు. అదే సమయంలో మగపక్షి బాణం తగిలి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనయ్యాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూడగా దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపించాడు. వాల్మీకి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు వాల్మీకి. ఓ కిరాతకుడా, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. ఎందుకంటే క్రౌంచ పక్షుల జంటలో కామపరవశయ ఉన్న ఒక పక్షిని చంపావు. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చిందే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలైంది రామాయణ కావ్యం. అలా మొదలైన రామాయణ కావ్యం శాంతం పూర్తయ్యే వరకు సాగింది. అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బతుకు తరువు కోసం ఉత్తర భారతదేశం నుంచి వలసబాట పట్టాడు. ఆర్యతెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తర్వాత మహర్షిగా మారి దండకారణ్యం అంటే నల్లమల అడవుల గుండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గ మధ్యంలో వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ అడవిలోని ఆకులు దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణ కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాస్తూ తను వెళ్ళిన ప్రదేశాలని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్రదేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చేసరికి తమిళనాడులోని రామేశ్వరం సముద్రగట్టు వద్దనున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముగించాడని విశ్లేషకుల భావన. ఇవి వాల్మీకి జీవిత విశేషాలు. మరి మనకి ఎంతో గొప్ప కావ్యమైనటువంటి రామాయణ కావ్యాన్ని అందించిన వాల్మీకి నిజంగా మహర్షే. వాల్మీకి రామాయణాన్నే కాకుండా మనకి ఎన్నో రచనల్ని అందించారు. ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మరి ఇంత గొప్ప మహర్షికి శిరస్సు వంచి నమస్కరించుకోవటం కన్నా మనం చేయగలిగింది ఇంకేమీ లేదు. అయితే మరొక మంచి పని కూడా ఉంది మనం వాల్మీకి నీరాజనాలు అర్పిస్తూ చేయదగింది. అదే రామాయణ పఠనం. ఇది గనక మనం నిత్యం కనీసం ఒక శ్లోకం అన్న పఠించుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ మన జీవితంలో ముందుకు సాగినట్టయితే ఎంతో గొప్ప కావ్యాన్ని చదివిన అనుభూతి మనకు దక్కుతుందనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇది వాల్మీకి జయంతి మరి ఆశ్వేజ పౌర్ణమి నాడు వస్తుంది. ఆ సందర్భంగా వాల్మీకి జీవిత విశేషాలు. ఇక ఆ తర్వాత ఆశ్వేజ బహుళ తదీనాడు ఆడపిల్లలందరూ ఎంతో సంబరంగా నోచుకునే అట్లతద్ది నోము గురించి ఒక చిన్న విరామం తర్వాత చెప్పుకుందామా. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివ మంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే పరసాధన మే నరులకు సురుచిర తారకమే, ఇహ పరసాధన మే నరులకు సురుచిర తారకమే, ఆగమ సంచార నా స్వాగతమిదిగొనుమా, ఆగమ సంచార నా స్వాగతమిదిగొనుమా, భావజ సంహారా భావజ సంహారా భావజ సంహారా, నన్ను కావగరావయ్యా భావజ సంహారా, నన్ను కావగరావయ్యా, పాలను ముంచెదవో మున్నీతను ముంచెదవో, పాలను ముంచెదవో మున్నీతను ముంచెదవో, భారము నీదయ్యా భారము నీదయ్యా, పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా, జయ హే సర్వేతా తతి సంభవి ప్రాణేతా, జయ హే సర్వేతా తతి సంభవి ప్రాణేతా, కారుణ్య గుణ సాగరా కారుణ్య గుణ సాగరా, శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా, కారుణ్య గుణ సాగరా శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా, మధురము శివ మంత్రం మహిళ మరువకెవో మనసా, ఇహ పర సాధన మే నరులకు సురుచిర తారకమే.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం ఇప్పుడు ఆడపిల్లలందరూ కూడా ఆశ్వేస బహుళ తదీనాడు ఎంతో సంబరంగా ఇష్టంగా జరుపుకునే అట్లతద్ది నోము గురించి వివరంగా తెలుసుకుందాము. అట్లతద్ది లేదా అట్లతదియ తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది ఆశ్వేస బహుళ తదీనాడు జరుపుకుంటారు. అట్లతద్దే ఆరట్లు, ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడవారు ముత్తైదువులకి వాయనాలు ఇస్తారు. సాయం సమయమందు వాయనాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి అట్నుండి చెరువులలో, కాలువల్లో దీపాలను వదిలి చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తూ ఉంటారు. పెళ్ళిడు వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, రాబోయే వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలు కనటం సహజం. ఆ కళలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది జరుపుకునే అట్లతద్ది నోము అందులో చాలా ముఖ్యమైనది. ఆశ్వేస మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదీనాడు అంటే ఆశ్వేస బహుళ తదీనాడు ఈ నోమును నోచుకుంటారు. 5 ఏళ్ళు దాటిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు. పెళ్లి కాని పిల్లలు మంచి భర్త కావాలని ఈ పూజ చేస్తే, పెళ్ళైన వారు మంచి భర్త దొరికినందుకు, ఆ భర్త ఆరోగ్యంగా ఉండటానికి, సంతాన భాగ్యం కోసం, వారి అభివృద్ధి కోసం ఆచరిస్తారు. సాధారణంగా పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల పాటు తప్పనిసరిగా ఈ నోము చెయ్యాలి. సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఆఖరి ఏడాది ఉద్యాపన చేస్తారు. అంటే ఆఖరిసారిగా పూజ చేసుకొని పేరెంటాలను పిలిచి వాయినాలు ఇచ్చి ఉద్యాపన వేడుకను కన్నుల పండుగగా చేసుకుంటారు. మరి ఈ అట్లతద్ది నోము ఎవరు మొదటగా నోచుకున్నారు, ఎందుకు నోచుకున్నారు, వారికి ఆ నోము నోచుకోమని ఎవరు చెప్పారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలంతో గౌరీదేవి శివుణ్ణి పతిగా పొందగోరి మొదటిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైన పూజ ఇది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి, దాని ప్రభావం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాల్లో కుజుడికి అట్లంటే మహాప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారం అయ్యి సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. రజోదయమునకు కారకుడు కుజుడు కనుక ఋతుచక్రం సరిగ్గా ఉంచి ఋతు సమస్యలను రానివ్వకుండా కాపాడటం జరుగుతుంది. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే మినువులు, బియ్యము కలిపి పిండిగా రుబ్బి ఈ పిండితో అట్లను తయారు చేస్తారు. మరి అట్లు కుజుడికి ప్రీతికరం అయితే మినుములు రాహువుకి, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం కాకుండా ఉండేందుకు, సుఖప్రసవం అయ్యేందుకు ఈ అట్లు దోహదపడతాయి. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అలాగే తాము కూడా ఆ అట్లనే పూజిస్తారు. అట్ల తద్దిలోని అట్ల వాయనం వెనుక ఇంతటి వైద్య విజ్ఞానం నిక్షిప్తం చేయబడి ఉంది. మరి నేను ప్రతిసారి ఏ పండగ చెప్పినా, ఏ పండగ గురించి చెప్పినా ఈ విషయాన్ని నేను నొక్కి చెబుతున్నాను. మన ప్రతి పండగ వెనకాల కూడా వైజ్ఞానికమైనటువంటి ఏదో ఒక అంశము మిళితమయ్యి ఉంటుంది. మన పెద్దలు ఏ పండగ గురించి చెప్పినా ఆ ఋతువులో వచ్చే ఆ పండగ గురించి ఏవైనా వ్యాధులు రాకుండా ఉండేందుకో, లేకపోతే ఇప్పుడు ఈ పండగ ఎందుకంటే ఈ పండగలో ముఖ్యంగా తెల్లవారుజామున ఉట్టి కింద ముద్ద అనేది తింటారు, అది చాలా ముఖ్యం. ఆ ఉట్టి కింద ముద్దలో మనం తినే అన్నంతో పాటు తినే ఆహార పదార్థాలు ఏంటంటే నువ్వుల గుండె. ఈ నువ్వుల పొడి వలన నువ్వులు కాల్షియము ఐరన్ సమృద్ధిగా ఉండే పంట. మరి అలాగే పప్పు పులుసు వండుకుంటాం, అంటే ఇందులో ఎటువంటి మసాలా దినుసులు కూడా వాడం. కేవలం కందిపప్పు, చింతపండు రసము, ఉల్లిపాయలు, ముఖ్యంగా ఉల్లిపాయలు వేయాలి, ములక్కాడలు, తర్వాతనేమోని వంకాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఇంకా పులుసులో మనం కలగాయ అన్ని రకాల కూరగాయలు వేసుకొని పులుసు పెట్టుకొని ఆ పులుసుతోటి ఈ నువ్వుల గుండెతోటి గోంగూర పచ్చడి. గోంగూర కూడా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆకుకూర. ఈ గోంగూరలో కూడా మనకి ఇవన్నీ కూడా, అలాగే గడ్డ పెరుగు. ఈ గడ్డ పెరుగు కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది, ఆవు పెరుగు. కనుక ఇవన్నీ తెల్లవారుజామునే నిద్రలేచి స్నానానికి ముందరే ఈ ఉట్టి కింద ముద్ద అనేది ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే తినేస్తారు. అంటే సూర్యోదయం అయిన తర్వాత ఆ సూర్యకిరణాల వల్ల జీర్ణశక్తి పెరిగి ఇది అరిగిపోవడం అనేది సులువుగా జరుగుతుంది. సూర్యోదయం తర్వాత చక్కగా తింటారు. ఆ రోజల్లా ఆ సీజన్లో దొరికే పళ్ళన్నీ తింటారు. వేరే ఉపవాసం అంటే కడుపు మార్చుకోవాల్సిన పని లేదు, చక్కగా అన్ని రకాల పళ్ళు తినొచ్చు. కనుక అమ్మాయిలకి సహజంగా ఈ ఋతు సమస్యల వలన వాళ్ళకి ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఈ పురుళ్ళ వలన, ఋతు సమస్యల వలన అనేది సహజంగా ఉంటుంది. కనుక ఈ ఆడవారికి ఇటువంటి నోములు వ్రతాలు పేరుతో ఎన్నో పండగలు మనకి పెట్టి, ఇంచుమించు మనకి హిందూ సాంప్రదాయంలో ప్రతి నెల ఒకటి రెండు పండగలు వస్తూనే ఉంటాయి, కొన్ని సీజన్లలో తప్ప. అంటే ఆ సీజన్లో ఎందుకు పెట్టారంటే ఆ సీజన్లో ఈ ఫుడ్ తీసుకోకూడదు, మనం తీసుకుంటే మనకి అనారోగ్యం. అందుకని కొన్ని సీజన్లలో ఈ పండగలు పెట్టి మన సాంప్రదాయంలో వాటిని ఒక భాగంగా ఇమిడ్చి మనకి ఆ పోషక విలువలు అందేలాగా మన పెద్దలు చూస్తూ ఉంటున్నారు. కనుక ప్రతి పండగలోని ఒక వైజ్ఞానిక అంశం మనకి దాగి ఉంటుంది. కనుక ఈ పండగలు ఏం చేసుకుంటాము అని అనుకోవద్దు. అంతేకాకుండా రొటీన్గా మనం జరుపుకునే జీవన విధానానికి విసిగిపోయి ఉంటాం కదండి, ఆ దాని నుంచి మనకి కాస్త ఇలాంటి పండుగల వలన ఇదేం పెద్ద కష్టం కాదు. రోజు ఇంత ఇంత తినేసి కడుపు మార్చుకుంటున్నారు, ఇంత బ్రేక్ఫాస్ట్ ఓ బ్రెడ్ స్లైస్ తినేసి వెళ్ళిపోతున్నారు, మధ్యాహ్నం ఏదో ఇంత తినేసి ఓ పిజ్జాలో ముక్క తినేసి ఉండిపోతున్నారు. దానికి బదులు తెల్లవారుజామునే ఈ ఉట్టి కింద ముద్ద తినండి, ఆ రోజల్లా దొరికే పళ్ళు తీసుకోండి, చక్కగా ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు, పళ్ళు మాత్రమే తినాలి. మనకి పెద్దలు కానీ వైద్యులు కానీ చెప్తుంటారు రా ఫ్రూట్ మంచిది జ్యూసుల కన్నా కూడా అని. కనుక ఆ రోజు దొరికే పళ్ళన్నీ తినండి, ఎన్ని రకాల పళ్ళు దొరికితే అన్ని రకాలు. కనుక అవన్నీ కూడా మనకి ఈ వైజ్ఞానిక విశేషాలన్నీ కూడా దాగున్నాయి. అట్ల తద్ది నోము నోచుకోవాలి. ఇక ఈ నోము ఎలా నోచుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి బ్రష్ చేసుకున్నాక నేను చెప్పినట్టుగా ఈ నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, పప్పు పులుసు, అంటే కందిపప్పు మాంసకృతులు సమృద్ధిగా ఉండే పదార్థం కనుక పప్పు పులుసు, గడ్డ పెరుగుతో శుభ్రంగా భోజనం చేసేసి ఆ తర్వాత శుచిగా స్నానం చేసి ఇంకా రోజల్లో కూడా ఉపవాసం ఉండాలి. ఆ తూర్పు దిక్కున గౌరీదేవిని ప్రతిష్ఠించి మంటపంలో ధూప దీప నైవేద్యాలు పెట్టి ముందుగా నిర్విఘ్నం కోసం వినాయక పూజ చేసి ఆ తర్వాత గౌరీ పూజ చేయాలి. గౌరీ పూజలో గౌరీ అష్టోత్తరాలు స్తోత్రాలు శ్లోకాలు చదివి ఆ మంగళగౌరీదేవి మీద పాటలు పాడాలి. సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత 10 అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ముత్తైదేవులకు అలంకారం చేసి 10 అట్లు 10 రకాల పళ్ళు వాయనంగా సమర్పించి అట్లతద్ది నోము యొక్క కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. ముత్తైదేవులకు సౌభాగ్యకరమైన వస్తువులైనటువంటి నల్లపూసలు, రావికల గుడ్డ, లక్కకోళ్ళు, దక్షిణ తాంబూలాలతో పాటు ఈ అట్లను వాయనంగా ఇచ్చి తాము కూడా అమ్మవారికి నివేదించిన 10 అట్లను భుజించాలి. అలాగే ఈ అట్లతద్ది రోజున 10 సార్లు ఉత్తరేణి వీటితోటి స్టెమ్స్ తోటి పళ్ళు తోముకోవడం అనేది చేస్తారు. ఉత్తరేణి అనేది చాలా 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 ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక మొక్క. ఆ ఉత్తరేణి వాటితోటి మనకు పళ్ళు కనుక పుల్లలతో తోముకున్నట్టయితే ఎటువంటి విషక్రిములు కూడా మనకి ఉన్నా కూడా హరించేస్తుంది. కనుక పాము కాటుకు కూడా ఉత్తరేణి చాలా మంచిది. పాము విషాన్ని కూడా హరించే మొక్క ఉత్తరేణి. కనుక ఆ రోజు ఉత్తరేణి పుల్లలతో 10 మార్లు పళ్ళు తోముకుంటారు. అలాగే 10 రకాల పళ్ళు తింటారు. 10 మార్లు తాంబూలం వేసుకుంటారు. అంటే మళ్ళీ అందులోని ఈ మిఠాయిలు ఇవి ఈ మిఠాయి కిల్లికి సంబంధించిన వస్తువులు ఏవి పెట్టరండి. కేవలం ఆకు, సున్నము, వక్క, అది కూడా వక్క పొడి, దొరికే వక్క పొడి కాదు, మనకి రౌండ్గా చెక్కలు దొరుకుతాయి కదా ఉప్పు చెక్కలు, అవి పెట్టి తాంబూలం వేసుకోవాలి. తర్వాత 10 మార్లు ఉయ్యలు ఊగాలి. అలాగే ఈ అట్లతద్ది ముందు రోజు గోరింటాకు పెట్టుకోవడం అనేది ఈ పండుగలో చాలా ముఖ్యమైన విషయం. ఈ గోరింటాకు వల్ల మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాము, ఈ వర్షాకాలం ఈ వీటి వల్ల ఏంటంటే గోళ్ళు పుచ్చిపోకుండా కాళ్ళు చేతులు పగుళ్ళు రాకుండా ఇది గోరింటాకు కాపాడుతుంది ఇందులో ఉన్న ఔషధ గుణాల వల్ల. ఈ పండుగ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లికాన అమ్మాయిలకు గుణవంతుడు రూపసి భర్తగా లభిస్తాడని, పెళ్ళైన వారికి పిల్లలు కలుగుతారని, 5వ తనంతో పాటు పుణ్యం కూడా లభిస్తుందని తరతరాలుగా వస్తున్న నమ్మకం. మరి ఈ అట్లతద్ది నోము ఎలా నోచుకోవాలనేది ఇప్పుడు చెప్పాను కదా. ఈ అట్లతద్ది నోములో ఒక కథ చెప్పుకుంటారు పూజలో అని చెప్పాను కదా. మరి ఆ కథ ఏంటి అనేది ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందామా. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
Yeah. హలో దిస్ ఇస్ తమన్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
పాలిటిక్స్ క్రేజీ ఫ్యాక్ట్స్ రిలేషన్స్ ఎఫెక్షన్స్ స్కామ్లు డ్యామ్లు స్పోర్ట్స్ ఫేమస్ హాలిడే స్పాట్స్ గాసిప్స్ క్రేజీ టిప్స్ ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను చిత్రం భడారే విచిత్రంలో స్టేట్ ఉంటూ మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
The voice of India Mind Media The voice of India
Mind Media The voice of India ఇది భారతీయ స్వరం
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం మనం ఇప్పుడు అట్లతద్ది నోము గురించి ఎలా చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకున్నాము మరి ఇప్పుడు అట్లతద్ది నోములో ఉన్న వ్రత కథ గురించి తెలుసుకొని ఆ కథను విందాము పూర్వం ఒక రాజుకి కావేరి అనే ఒక అందమైన కూతురు ఉండేది ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి ఈ అట్లతద్ది నోమును నోచుకుంది ఎంతో భక్తితో వ్రతాన్ని ఆచరించింది స్నేహితురాళ్ళ ముగ్గురికి అందమైన భర్తలు లభించారు కానీ కావేరికి మాత్రం కురూపులు వృద్ధులు అయిన పెళ్లి కుమారుల తాలూక సంబంధాలు మాత్రమే వచ్చేవి దీంతో కావేరి ఎంతో వేదన చెంది అడవిలో పడి తిరుగుతూ ఉండసాగింది అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఒక వృద్ధ దంపతుల రూపంలో ఈ కావేరికి ఎదురుపడ్డారు అప్పుడు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు బాధగా ఉన్నావు అని ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ అమ్మాయిని అడిగితే మీరేమన్నా ఆర్చేవారా తీర్చేవారా నా బాధని మీకెందుకు వెళ్ళండి అందట అలా కాదమ్మా ఆర్చేవారమో తీర్చేవారమో నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది కనుక నువ్వు బాధలో ఉండి ఇలా చెప్తున్నావు కానీ ఏమో మేము తీరుస్తామేమో చెప్పు అనేసి అంటే అప్పుడు కావేరి తనకి వచ్చిన కష్టాన్ని చెప్పుకుంది అప్పుడు ఆ వృద్ధ దంపతుల వేషంలో ఉన్న ఆది దంపతులు చెప్పారు అట్లతద్ది నోము నోచుకోవడంలో నువ్వు చేసిన చిన్న తప్పు వల్లనే ఇలా జరిగింది ఆ నోము నోచే సమయంలో నువ్వు ఉపవాసం వలన నీరసించిపోయావు ఎందుకంటే నువ్వు చాలా సుకుమారివు కనుక బాగా నీరసించిపోయావు నీ స్నేహితురాలు మాత్రం ఉపవాసం పూర్తి చేసుకున్నారు అందుకే వాళ్ళకి మంచి భర్తలు లభించాయి అయితే నువ్వు నీరసించిపోయినప్పుడు మీ అన్నలు ఏం చేశారంటే నువ్వు నీరసించిపోయావు అనే విషయాన్ని చూసి గడ్డితో మంటను పెట్టి ఆ మంట యొక్క ప్రతిబింబాన్ని అద్దంలో నీకు చూపించి చంద్రోదయం అయ్యింది అదిగో చంద్రుడు వచ్చేసాడు అని చెప్పి నీ చేత ఉపవాసాన్ని విరమింపచేసి అట్లను భుజించేలా చేశారు ఈ నోము ఈ విధంగా విఘ్నమైన ఫలితంగానే నీకు సరైన వరుడు దొరకలేదు కనుక ఈ వ్రతాన్ని తిరిగి జాగ్రత్తగా మరోసారి ఆచరించమని చెప్పి అంతర్ధానమయ్యారు అప్పుడు కావేరికి అర్థమైంది తనకు ఎదురుపడ్డ వృద్ధ దంపతులు వేరెవరో కాదు పార్వతీ పరమేశ్వర్లే అని ఆమె మనసులోనే వారికి వందనాలు సమర్పించి తిరిగి ఇంటికొచ్చి శ్రద్ధాభక్తులతో ఈ వ్రతాన్ని చేసుకుంది ఆ వ్రత ఫలితంగా ఆమెకు అందమైన శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు భర్తగా లభించాడు అంటూ ఈ కథను చదువుకొని ఆ అక్షింతల్ని అమ్మవారి మీద వేసి కొన్ని కొన్ని మన తల మీద కూడా వేసుకుంటాము. ఆ తర్వాత ముత్తైదువులకి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి అవి అట్లని తాంబూలంతో సహా రవికెల గుడ్డ ఇవి పెట్టి వాయనం ఇచ్చి ముమ్మారు ఇస్తినమ్మ వాయనం అని చెప్పి వారి చేత పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పించుకొని ఆ తర్వాత నా చేతి వాయనం ఎవరందుకున్నారు అంటే అప్పుడు ఆ ముత్తైదువ తను సాక్షాత్తు ఆ గౌరీదేవికి ప్రతిరూపంగా భావించుకొని నేను గౌరీ పార్వతిని అని చెప్పాలి. అప్పుడు ఈ అమ్మాయి ఆ ముత్తైదుని గౌరీదేవిగానే భావించి కాళ్లకు నమస్కరిస్తే ఆ గౌరీదేవి ఈ అమ్మాయి తల మీద అక్షింతలు వేసి అష్టైశ్వర్యాలు కలిగి సౌభాగ్యవతిగా వర్ధిల్లమని దీవిస్తుంది. అయితే ఈ వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదువులు తమకన్నా వయసులో చిన్నవారైనా కూడా పట్టింపు ఉండదు. ఇక్కడ వయసులో చిన్న అయినా పెద్ద అయినా కూడా పార్వతీదేవి స్వరూపంగానే భావించి ఇస్తారు. 50 ఏళ్ళ ఆవిడ 18 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళైతే ఆ అమ్మాయికి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. చిన్న వయసులోనే అమ్మాయిలు బాలనోములు ఆచరించుకుంటారు. ఇక తర్వాత కన్యనోములు అంటే 13 ఏళ్ళు దాటాక కన్యనోములు ఆచరించుకుంటారు. పెళ్ళైన తర్వాత ముత్తైదువులుగా మళ్ళీ నోచుకుంటారు. ఇది అట్లతద్ది నోము ఎలా నోచుకోవాలి అనే విషయం. ఇక అట్లతద్దిలో పార్వతీ పరమేశ్వరుని పూజించడానికి కారణం అర్ధనారీశ్వరత్వం. సాక్షాత్తు భగవంతుడే రెండుగా విడి ప్రకృతి పురుషుడిగా మారాడని, ఆ అర్ధనారీశ్వరంలో నుంచి సమస్త సృష్టి జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. హిందూ మతంలోనే కాక వేరే మతాల్లో కూడా ఇదే పద్ధతిలో ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించడం అనేది ఉంది. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే మతాలు వేరేనా, అభిమతం ఒక్కటే అని. అందువలన ఈ అట్లతది నోము మత సామరస్యానికి కూడా పెద్దపీట వేస్తోంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది అట్లతద్ది నోము గురించిన వివరాలు. ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ అట్లతద్ది నోముని ప్రతి ఆడపిల్ల నోచుకోండి చక్కగాను. ఈ రోజువారి దినచర్య నుంచి కాస్త విముక్తి పొందండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత బాగుంది అట్లతది నోము అనేది. ఎందుకంటే స్వయంగా చిన్నతనం నుంచి ఆచరిస్తూ వస్తున్న నేను చెప్తున్నాను. మా పాప చేత కూడా నేను నోపించాను, తనకు 5వ ఏడే నేను నోము పట్టించాను. ఇప్పటికీ ప్రతి 7 తన చేత నేను దగ్గరుండి నోపిస్తున్నాను. పనిలో పని నా నోములు అయిపోయినా నేను చేసేసుకుంటున్నాను ఇంకా అదే నోముని. ఎందుకంటే పుణ్యము చెప్పాను కదా, రోజువారీ మన దినచర్య నుంచి కొంచెం మనకి ఆట విడుపు. ఎంత బాగుంటుందో ఈ నోము, నాకు చాలా ఇష్టమైన నోములో ఈ అట్లతది ఒకటి. ఇక ఆశ్వయుజ మాసంలో మనకి ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి వస్తుంది. ధన్వంతరి, ప్రతి డాక్టర్ని మనం ధన్వంతరి సమానులుగా భావిస్తాం. మరి అటువంటి ధన్వంతరి జయంతి యొక్క విశేషాలు కూడా తెలుసుకుందామా? ధన్వంతరి అన్న పేరు భారతదేశ సాంప్రదాయ రచనలు కథల్లో 4 విధాలుగా వినిపిస్తుంది. భాగవతంలో క్షీరసాగర మథనం సమయంలో అమృత కలశాన్ని చేతపట్టుకొని అవతరించిన విష్ణుమూర్తి అవతారం ఒకటైతే, బ్రహ్మవైవర్తర పురాణం ప్రకారం భాస్కరుడు అంటే సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యుల్లో ఒకడు. ఇక కాశీరాజు అయిన దివోదాస ధన్వంతరి అంటే ధన్వంతరి అన్న బిరుదు కలిగిన కాశీరాజు ఈ దివోదాసు. ఇతడు సుశ్రుతునికి ఆయుర్వేదం శస్త్రచికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారం అన్న విశ్వాసం ఉంది. మరొకరు విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తుల్లో ఒకరు. ఇతడే ధన్వంతరి నిఘంటువు అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం. ఇంతేకాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను ధన్వంతరి అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగాపులగం అయిపోయి ఉండొచ్చు. ధన్వంతరి శబ్దానికి మనస్సు మరియు శరీరానికి కలిగిన బాధలను, అలాగే వాటి వలన కలిగే దోషాలను, అంటే రోగాలు, వ్రణాలు, మానసిక రుగ్మతలు మొదలైన వాటిని నివారించేవాడు అని అర్థం. పురాతన కాలం నుంచి భారతదేశంలో శస్త్రచికిత్సా కుశలురైన వారిని ధన్వంతరీయులు అని వ్యవహరించడం వాడుకలో ఉంది. భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మథనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు తన కంఠంలో ధరించి గాళకంఠుడయ్యాడు. తర్వాత కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు మొదలైన వారు అవతరించారు. ఆ తర్వాత లక్ష్మీదేవి అవతరించి విష్ణువు యొక్క వక్షభాగాన్ని అలంకరించింది. చంద్రుడు కూడా ఈ పాలకడల నుంచే ఉద్భవించాడు. కనుకే లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడు అని చెప్పబడతాడు. ఆ తరువాత అవతరించాడు ధన్వంతరి. సాగర్ గర్భం నుండి ఒక పురుషుడు పీనాయుత బాహుదండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్ష ప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీలగాత్ర తేజాన్ని కలిగి పీతాంబరం కట్టి మణికుండలాలు ధరించి పుష్పమాలా సమలంకృతుడై హస్తతలాన అమృత కలశాన్ని దాల్చి ఆవిర్భవించాడు. అతడిని విష్ణుదేవుని యొక్క అంశ వలన పుట్టాడని, యజ్ఞభాగ భోజనుడని, ఆయుర్వేదజ్ఞుడని, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి ధన్వంతరి అని పేరు పెట్టారు. ఇవి ధన్వంతరి యొక్క జీవిత విశేషాల్లోని కొన్ని. మరికొన్ని తరువాయి భాగం ధన్వంతరి యొక్క విశేషాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం. మరి ఇప్పుడు సమయం అయిపోయింది కనుక ఇంతటితో ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వస్తి పలుకుతున్నాను. మీరందరూ కూడా ఎప్పుడు మైండ్ మీడియా వింటూ ఉంటండి. మీరు ఈ కార్యక్రమాల్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కనుక ఈ వారం ఇంతటితో సెలవు తీసుకుంటోంది. మీ ఆర్జే గిరిజా పేసపాటి. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. October 24, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్స్ that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.